పదమూడవ వచనం నుంచి 29వ వచనం వరకు నిన్నటి దినమందు బైబిల్ స్టడీ ప్రారంభించా దాన్ని కొనసాగించుకుంటా. బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేసేవారు ఎస్ఎఫ్జే ట్రైనింగ్ టీము, అట్లాగే ఎస్ఎఫ్జే కోఆర్డినేటర్స్. వాక్య పఠనం చేసుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథాలు కలిగి, నోట్స్ కలిగి ఈ గ్రూప్ బైబిల్ స్టడీలో పాల్గొనాలని మనం చేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 7:13-14 వచనాలు కృపాగ నచ్చి.
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును. ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. థ్యాంక్ యూ.
15-16 వచనాలు రత్నం శేఖర్.
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్ అమ్మా.
ఇప్పుడు వచ్చిన ఆత్మీయులందరూ ప్రభుకి వందనాలండి. మత్తయి సువార్త 7:15-16 చదువుకుందాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పరుడి, వారు గొర్రె చర్మములు వేసుకుని మీ వద్దకు వస్తారు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారు ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను, పల్లెరు చెట్లు అంజురుపు పండ్లనైనను కొయ్యదురా. ప్రెజిడెంట్ సార్.
17-18 వచనాలు సన్నీ జోసెఫ్.
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
సన్నీ ప్రైజ్ లార్డ్
సార్. 17 వచనం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. సార్ థ్యాంక్ యూ సార్.
19-20 వచనాలు బ్యూలా బర్నబాస్ గారు.
నా ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్ అమ్మా.
మంచి ఫలములు ఫలించిన చెట్టు, మంచి ఫలములు ఫలించిన చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించిన గాని.
ఇరవై 1-22 వచనాలు రవి.
ప్రైజ్ లార్డ్ సార్. ప్రభు ప్రభు ప్రైజ్ లార్డ్ సార్. ప్రభువా ప్రభువా అన్నని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ప్రైజ్ లార్డ్ సార్.
23-24 వచనాలు విమన్ తీసే వేదవతి.
ప్రైజ్ ద లార్డ్ సార్. ముందుగా దేవుడు ఇచ్చిన అవకాశం, దేవునికి వందనాలు. ఏడని ప్రతి ఒక్కరికి వందనాలు. మత్తయి సువార్త 7:20. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయ వారలారా నా యొద్ద నుండి పుండని వారితో చెప్పుదును. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండలేను గాక. ప్రైజ్లాడు.
మీ వాయిస్ బ్రేక్ అవుతూ వచ్చింది, నెట్ పని చూసుకోండి. అట్లాగే నిన్న ఏం మాట్లాడలేకపోయారు, ఈ రోజు అన్నా మాట్లాడండి. తర్వాత 25-26 పిసి రాజేంద్ర.
ప్రజలు సార్, అందరికి దేవుని ప్రత్యేక ఉండాలండి. వాన కురిసిన వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న పుదిగిని పోలిండును. సార్ ప్రజలు.
తర్వాత 27, 28, 29 సుసన్న కిరణ్.
అన్న వందనాలన్న. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కోలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఏసి ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచున్నది. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించాను.
ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ఆశ్చర్యకరమైన కృపలో మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి, ఈ 7వ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన ప్రభా జీవ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. మా పనులకు వెలుగుగా, మా త్రోవకు వెలుగుగా మీ వాక్యాన్ని గురించుతున్నందుకు మీకు వందనాలు. నిన్నటి దిన ముందు ఈ టీం అంతా పార్టిసిపేట్ చేసి చక్కగా డిస్కషన్ చేయడానికి, అవగాహన చేసుకోవడానికి మీరు ఎంతో కృప చూపించారు. మళ్ళా ఈ టీం మీ చేతులు కప్ చెప్తూ ఉన్న ఆ కృపాభిరాజ్యం మీరు బలపరచారు. రత్నశేఖర్ని జ్ఞాపకం చేసుకోండి. సన్నీ జోషప్, బ్యూలా బర్నబాస్, హెడ్ కాన్స్టేబుల్ రవి, ఉమెన్ పిసి వేదవతి, పిసి రాజేంద్ర, సుసన్న కిరణ్, ప్రభా 8 మందిని మీరు బలపరచండి. మేము వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. అట్లాగే ప్రభా మిగతా పార్టిసిపెంట్స్ జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది బిడ్డలు ఆసక్తిని బట్టి ప్రభా చాట్ బాక్స్ లో డిస్కషన్ చేస్తున్నారు. వాటిని బట్టి మీకు వందనాలు. వచ్చిన మాలో నేను అందరూ మేలు పొందినట్లుగా మీరు సహాయం చేయండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన కొరకు సిద్ధపడుతూ ఉండగా మీరు అనుకూలతను దయచేయండి. ఈ రాత్రి ప్రభా నూతనంగా మీరు కడుతూ ఉన్న ఆ గుంటూరు టీచర్ల సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. ఈ రాత్రి శ్రీశైలం ప్రయాణాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ దినాన్ని మీరు మార్చే దేవుడు వెన్నాన్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న దినమందు ఈ 8 మంది ఈ వాక్యాలన్నింటినీ సొంత మాటల్లో చెప్పారు. తర్వాత మనం 13వ వచనం నుంచి వచనం నంబడే వచనం డిస్కషన్ ప్రారంభించాం. అందులో ఇరుకు ద్వారము, విశాల ద్వారము, ఇరుకు మార్గము, విశాల మార్గము, రెండు దారులు, రెండు ద్వారాలు, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయం మీద చాలా చక్కగా డిస్కషన్ చేయగలిగాం. ఇరుకు మార్గంలో ప్రవేశించే కొందరైనా అన్నదాని మీద కూడా మనం డిస్కషన్ చేయగలిగాం. తర్వాత అబద్ధ ప్రవక్తల గురించిన వాక్యం చెప్తున్న విషయాలు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఫలాలు ఎలా ఉంటాయి. సో వాళ్ళ అబద్ధ ప్రవక్తలైతే వాళ్ళ పరిచర్య ద్వారా ఆ కట్టబడుతున్న ఆ సంఘం వాళ్ళు శరీర సంబంధులు కానీ తయారవుతారు. వాళ్ళ ఫలం వాళ్ళ పరిచర్య ద్వారా ఆత్మ సంబంధమైన వారుగా కాదు శరీర సంబంధమైన వారుగా కట్టబడతారు అన్న విషయాన్ని మనం చూసాం. తర్వాత ఇక్కడ అబద్ధ ప్రవక్తలు అద్భుతాలు చేయగలుగుతారా అన్న విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసాం. అవును, వాళ్ళకి చేయగలుగుతారు. సాతాను వాళ్ళు వాడుకుంటాడు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపావరాలు, వాళ్ళ అబద్ధ ప్రవక్తలుగా మారిన ఆ కృపావరాలు ఆయన ఇచ్చిన వరాలు తీసేసుకోడు అని కూడా మనం చూడగలిగాం. ఈరోజు మిగతా వాక్యాల మీద కూడా మనం చర్చించాలి. ఆ తర్వాత మనకు ఇవ్వబడ్డ గైడ్ లైన్స్ ప్రకారంగా రెండవ భాగం మనం ఆల్రెడీ సజీవాహిని కామెంటరీ చూసుకుంటూనే వస్తున్నాం. అవసరాన్ని బట్టి కాంటెక్స్ట్ ఒకటి చూస్తాం, ప్రశ్నలు కంప్లీట్ చేసుకుంటాం, అప్లికేషన్ లోకి వెళ్తాం. అట్లాగే మొత్తం అంతా కలిపి ఒక స్టోరీ రూపంలో కూడా చెప్పాల్సి ఉంటుంది దానికన్నా. కాబట్టి స్టడీ టీమ్ మాట్లాడాలి, అలాగే పార్టిసిపెంట్ కూడా చాలా యాక్టివ్ గా చాట్ బాక్స్ లో చాట్ చేస్తా ఉన్నారు, చాలా సంతోషం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. అలాగే నిన్నటి దిన మందు 8 మందిలో కృపా బెనర్జీ మాట్లాడారు, తర్వాత సన్నీ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడు, రవి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడు, సుసన్న పార్టిసిపేట్ చేసింది. ఈ నలుగురే రత్న శేఖర్ గాని, బ్యూలా భర్ణభాస్కర్ గాని, వేదవతి గాని, రాజేందర్ గాని ఏమి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయలేకపోయారు. మీరు కూడా యాక్టివ్ గా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. రైట్, మనం వచ్చిన వెంబడి వచ్చిన మీద డిస్కషన్ చేస్తున్నాం. ఏమైనా ఇప్పటిదాకా మనం మాట్లాడినట్లుగా 13వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూసాం, 21వ-22వ చూసాం. ఆ వచనాలు ఏమన్నా డౌట్లు కానీ మీరు స్టడీ చేసిన విషయాలు కానీ ఉంటే మీరు మాట్లాడండి. ఏది మాట్లాడినా సింగిల్ సెంటెన్స్ లో 1 or 2 words లో మాట్లాడండి, అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ వెళ్దాం. థ్యాంక్ యూ. మాట్లాడాలి
అన్న. నిన్న అబద్ధ ప్రవక్తలను ఎలా గుర్తించాలి అన్న విషయం డిస్కస్ చేసినప్పుడు, నిన్న స్టడీ చేసినప్పుడు నేను ఇంకో పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అన్న. వాక్యం సరిగ్గా తెలుసుంటే, వాక్యం పట్ల సరి అయిన అవగాహన ఉంటే వారిని గుర్తు, ఎందుకంటే వారు కల్పన వాక్యములు చెప్తారు కాబట్టి వాక్యం పట్ల సరి అయిన అవగాహన ఉంటే వారిని మనం గుర్తించగలుగుతాం అన్నది ఒకటి నేను స్టడీ చేశాన్న. అట్లానే 21వ వచనం నుంచి, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను అని ఉంది కదా, అక్కడ తండ్రి చిత్తము ఏంటి అనేది నాకు డౌట్ ఉంది. థ్యాంక్ యూ.
అబద్ధ ప్రవక్తలని వాళ్ళ ఫలాల ద్వారా తెలుసుకుంటాం. రెండోది మీట్లో పెట్టుకోండి, మీట్లో పెట్టుకోండి. మన వాక్యాన్ని తెలిస్తే వాళ్ళు కల్పనా కథలు చెప్తున్నప్పుడు ఇది బైబిల్లో ఉందో లేదో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. మనం మిగతా విషయాలు కూడా చూడగలిగాం. 2 పేతురు 2వ అధ్యాయం నుంచి వారి అధిక లోభులు, ధనాశ పరులు, లాభం కొరకు చేస్తున్నారు, వాళ్ళు వాక్యాన్ని ట్విస్ట్ చేస్తారు, కల్పనా కథలు చెప్తారు. చాలా మంచి మాట అమ్మా, మన వాక్యాన్ని ఎరిగితే వాళ్ళు పసిగట్టగలుగుతాం అన్న మాట కూడా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పునే చేయువాడు ప్రవేశిస్తాడు అని రాయబడింది. ఇక్కడ తండ్రి చిత్తం ఏంటి అని సోదరి అడుగుతా ఉన్నారు, ఎవరైనా హెల్ప్ చేస్తారా?
ప్రైజ్ లార్డ్ సార్.
రవి
సార్, ఆయన చిత్తము అంటే ఆయన చెప్పింది చేయడమే ఆయన చిత్తం సార్. ప్రైజ్ లార్డ్ సార్.
తండ్రి చిత్తం ఆయన మాట వినడమే.
అవును సార్.
అని కవి అంటాడు. బాగుంది, ఆలోచన బాగుంది.
సార్, థెస్సలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం 16వ వచనం చూస్తే, ప్రతి విషయందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగ చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం ఉంటుంది సార్. అంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేది కూడా దేవుని చిత్తం అని నేను అనుకుంటున్నాను సార్.
థెస్సలోనికలో తండ్రి చిత్తం చేయడం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తం, తర్వాత అందరూ రక్షించబడడం దేవుని చిత్తం, అట్లా ఉన్నాయి. బైబిల్ అంతా తిరగకుండా ఇక్కడేమైనా మాట్లాడితే బాగుంటదేమో. ఇక్కడే కాంటెక్స్ట్ ఏమైనా మాట్లాడగలుగుతారా
సార్? సార్ సార్ ఆయన మాట వినటమే ఆయన చిత్తం చేయాలి చేసినట్టు సార్. ఎగ్జాక్ట్లీ మత్తయి 17:5 ఉంటది కదా సార్, ఇదిగో తండ్రి చెప్తారు సార్, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దం మేఘంలోంచి పుట్టినని ఒక మాట రాయబడి ఉంటుంది సార్ మత్తయి సువార్త 17:5 సార్. అక్కడ సందర్భం కూడా ఏలియా వాళ్ళు వచ్చారని చెప్పేసి శిష్యులు చూసి
రూపాంతర పర్వత అనుభవం దగ్గర తండ్రి ఆయన మాట వినండి అన్నారు. యేసు ప్రభు బోధలు ప్రకారంగా జీవించటం తండ్రి చిత్తం అని రవి అంటాడు. బాగుంది.
ఇలాగ ఇంకొక మాట యాడ్ చేస్తాను సార్, యోహాను 6:29 కూడా స్వయంగా యేసయ్య చెప్తారు సార్, ఆయన తండ్రి అంటే ఆయన తండ్రి పంపిన వాణి యందు మీరు విశ్వసించిటియే దేవుని క్రియ అని చెప్పను అని యేసయ్య స్వయంగా చెప్తారు సార్. తండ్రి అంటే నన్ను తండ్రి పంపించారు, ఆయన ఆయన యందు మీరు విశ్వసించడమే దేవుని క్రియ. అంటే విశ్వసించడం అంటే ఆయన నమ్మటం సార్, ఆయన నమ్మటం కూడా దేవుని క్రియ కింద దేవుని చిత్తం కింద వస్తుంది అనుకుంటున్నాను సార్.
సుసన్న ఇద్దరు మాట్లాడారు, నీ ప్రశ్నకి ఏమైనా సమాధానం వచ్చిందా?
మీరన్నట్లుగానే ఈ సందర్భంలో చూసుకోవాలి కదన్నా, ఈ సందర్భంలో ఆయన ఏం చెప్తున్నారు, ఆయన చిత్తం ఏంటి అన్నది.
ఈ సందర్భంలో నుంచి ఏమైనా అర్థం చేసుకోవడానికి చెప్పండి అని చెప్పి తను అడుగుతుంది.
సార్ సందర్భాన్ని బట్టి మాట్లాడగలిగితే మనం ఇరుకు ద్వారంనే కోరుకోవాలని, తర్వాత మంచి ఫలాలు ఫలించాలని, దేవుని మాట ప్రకారం జీవించాలని అనుకుంటున్నాను సార్. వందనాలు సార్.
ఇక్కడ సందర్భంలో ఇరుకు ద్వారాన్ని కోరుకోవాలి. ఓకే, బాగుంది. మంచి ఫలాలు ఫలించాలి. ఓకే,
ప్రభువ ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యం ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించినను సార్. చిత్త ప్రకారం అంటే ఆ తండ్రి కుమారుని పంపించారు సార్, కుమారుని మాట వినమని చెప్పారు, ఆ కుమారుని మాట ప్రకారంగా జీవించడమే ఆయన చిత్తమయ్యం సార్. ఆయన నమ్మటము కానీ విశ్వసించడం కానీ ఆయన ఏ చెప్తే అది చేయటమే కానీ దేవుని చిత్తం తప్పితే, తండ్రి చిత్తమైనా కుమారుని చిత్తమైనా అది తండ్రి చిత్తం కిందే వస్తుంది సార్. ఇక్కడ సందర్భాన్ని బట్టి నేను అనుకుంటున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్. ఆ విధంగా చేస్తే మాత్రమే మన పరలోక రాజ్యం వెళ్తాం.
21వ వచనంలో నుంచి మనం ఒక మాట ఏంటంటే 21వ వచనం నుంచి పిలవటం చేయటం అంటే మాటలు చేతలు ఆ రెండు కనబడుతున్నాయి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పిలవటం, స్తుతించటం, ఆరాధించటం లేదా ఆయన కోసం ప్రకటించటం మాటలు. రెండోది చేతలు, మాటలు కాదు చేతలు ఉన్నవాళ్ళే పరలోకం వెళ్తారు అని. ఏం చేతలు అంటే తండ్రి చెప్పింది చేయటం, తండ్రి చిత్తం చేయటం అన్న మాటలు ఉన్నాయి. దాన్ని అక్కడ తీసుకుంటే సరిపోతుంది. ముందుకెళ్దాం. మిగతా వాళ్ళు కూడా ఇందాక రత్నశేఖర్ అన్మీట్ అయ్యారు, బ్యూలా బర్నబస్ అన్మీట్ అయ్యారు. మీరు మాట్లాడితే బాగుంటుందమ్మా. మిగతా నలుగురు ఏం మాట్లాడతలేదు. ఈ వాక్యాల్లో నుంచి ఏమైనా మీరు స్టడీ చేసి ప్రజెంట్ చేయాలనుకున్నా ఉంటే ప్రజెంట్ చేయండి. మీకేమైనా అర్థం కానీ ఉంటే, ప్రశ్నలు ఉంటే అడగండి. మీరు మాట్లాడితే బాగుంటుంది.
సార్, యోహాను సువార్త 14:15లో సార్, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు అనేసి ఉంది సార్. అంటే ఆజ్ఞలు ఆయన ప్రేమించినప్పుడు మనం అతని ఆజ్ఞలు గైకుంటే మనము అతనికి అతను వారసులుగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని, ఈ లోకానుసారంగా కాకుండా అని నాకు అది ఆ వాక్యం బట్టి నాకు అర్థమవుతుంది సార్.
అదే బైబిల్లో ఏ వాక్యం తీసుకున్నా ఎలా చేస్తే పరలోకం వెళ్తాం అన్నట్టుగా అనిపిస్తుంది అమ్మా. అందుకోసం బైబిల్ అంతా తిరగకుండా ఇక్కడే తండ్రి చెప్తాం అన్న మాటను ఏదన్నా మాట్లాడితే, ఈ కొండ మీద ప్రసంగం 5:6, 7:7లో ఆయన మాట్లాడుతున్న ఈ 3 అధ్యాయాల్లోంచి ఏమైనా మాట్లాడితే బాగుంటుంది. అందులో భాగంగా ఆయన చెప్పింది చేయాలి, ఆయన అప్పటిదాకా బోధించిన దాని ప్రకారం చేయాలి, ఆయన పంపించిన యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా చేయాలి, ఇట్లా ఆలోచించాం. బాగుంది, మీ ఆలోచన బాగుంది. అందుకోసం మనకేం ఇవ్వబడ్డ వాక్య భాగంలో ముందు వెతకండి, ఇక్కడేమి లేకపోతే బయటకు వెళ్ళండి. చాలా ప్రశ్నలు చాట్ బాక్స్ లో పంపించారు. అట్లాగే మీకు ఏమన్నా ప్రశ్నలుంటే మాట్లాడండి. సుశీల టీచర్ గారు ఏమంటారంటే, మనం ధన్యతలు చదివాం, ధన్యతలన్నీ కూడా చేతలే, మాటలు కాదు. అలాగా జీవిస్తే, అలా జీవిస్తే మన పరలోకంలో ప్రవేశిస్తాము అని 5వ అధ్యాయంలో ప్రారంభంలో ఉన్న అష్టధన్యతలను ఆవిడ మాట్లాడుతున్నారు. ఈ ప్రశ్నలు ఆగిపోయారు, కొంత డిస్కషన్ చాలు, అంత డీప్ డిస్కషన్ అక్కర్లేదు. ఏదైనా ఉంటే సుసన్న నువ్వు చెప్పేది ఏమంటే చెప్పేయమ్మా, ముందుకెళ్దాం. ఈ ఒక్క ప్రశ్న ఆగిపోయా.
నేను చదివిన కామెంట్స్ లో నాకు దొరకలేదన్నా, గాడ్ క్వశ్చన్స్ లో చూసినప్పుడు వారు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రసంగం మొత్తంలో కొండపేద చెప్పిన ప్రసంగం మొత్తంలో చెప్పిన ప్రతి అంశము పాటించాలి, అదే తండ్రి చిత్తము అని చెప్పి నేను చదివాను.
ఈ ప్రసంగంలో ఆయన బోధిస్తున్నవన్నీ కూడా విని వెళ్ళిపోవడం కాదు, డిస్కస్ చేసి వెళ్ళిపోవడం కాదు, మన వాటిని ప్రాక్టీస్ లో తీసుకురావాలి. అది యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు, అలాంటి వాళ్ళే రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని. బాగుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకేమైనా స్టడీ చేసిన ఏమైనా ఉన్నాయా? మీరు పెట్టేవి ఏమైనా ఉన్నాయా?
సార్ 22వ వచనములో ఆ దినమందు అనేకులు నన్ను చూచానందుకు సార్, అది నా ప్రశ్న సార్. ఏ దినమందు అనేది నా ప్రశ్న సార్.
ఇక్కడ ఆ దినం అంటే మీకు ఎలా అర్థమైంది? సన్నీకి అర్థం కాలేదట, ఏమైనా హెల్ప్ చేస్తారా
అన్న? ఆ దినమందు అనేది NLT వర్షన్ లో తీర్పు దినమందు అని క్లియర్ గా ఉందన్న. థ్యాంక్ యూ అన్న.
NLT వర్షన్ లో తీర్పు దినమందు అని ట్రాన్స్లేట్ చేశారట, అది తీర్పు దినం అని సుశన్న అంటుంది. ఇంకేమన్నా మాట్లాడతారు మిగతా
వాళ్ళు? సార్ ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా అని దేవుణ్ణి అడిగే సమయం ఎప్పుడంటే ఆయన రాకడ సమయంలో. మరి ఆయన నామానికి అనుగుణంగా ఎవరైతే నడుస్తారో వారు పరలోకానికి వెళ్తారట, ఎవరైతే ఈ అబద్ధ ప్రవక్తలు ఉంటారో వారు వెళ్ళలేరట. అప్పుడు వారు దేవుని ప్రశ్నిస్తారట, అలా ప్రశ్నించినప్పుడు దేవుడు చెప్తారంట, ఈ విధంగా మీరు నాకు తెలియని వారు, మీరు నేను చెప్పినవన్నీ మీరు ఆచరించలేదు అని, అద్భుతాలు చేసినా సరే నా నామాన్ని మీరు అన్నారే గాని మీరు మనపూర్వకంగా చేయలేదని దేవుడి వారిని అవైట్ చేస్తారని నాకు అర్థమైంది. నేను చెప్తున్నాను సార్, ప్రైజ్ ది లార్డ్ సార్.
ఆ దిన మందు అంటే ఏమంటావమ్మా?
అంత్య దినాలందు సార్, అంత్య దిన మందు దేవుడు రాకడ సమయం అప్పుడు అని నేను నా అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నాను.
రాకడ దినం అయిపోయింది, మీ సమాధానం అంతే, చక్కగా చెప్పారు. అయితే మీరు డైరెక్ట్ గా ప్రశ్నకు సమాధానం చెప్తే అవసరమైతే వివరణలోకి వెళ్తా. బాగుంది. ఆ దిన మందు సన్ని, నీకేమైనా సమాధానం వచ్చిందా?
రెండు సమాధానాలు వచ్చాయి సార్, ఒకటి తీర్పు దినమని, ఒకటి రాకడ దినమని. రెండిట్లో క్లారిటీ కావాలి సార్.
తీర్పు దినమందు,
తీర్పు దినమందు అని ఒకరన్నారు, రాకడ దినమందు ఒకరన్నారు. రెండు ఒకటేనా, రెండు వేరు వేరా అని అడుగుతున్నాడు సన్ని. మనం చెప్పు రవి
సార్. తీర్పు దినము వేరు సార్, అలాగే రాకడ దినం వేరు సార్. రాకడ దినము ఆయనకి ఆరోహణమైనప్పుడు జరిగేది సార్. అలాగే తీర్పు దినమందు ఇక్కడ ఆత్మల్ని దేవుడు డిసైడ్ చేసేటువంటి దినం సార్. తీర్పు దినమందు మాత్రమే అడిగిన క్వశ్చన్ గా నేను అనుకుంటున్నాను సార్. ప్రైస్ లాడ్ మాట్లాడిన సందర్భం
ఎందుకు, ఏది ముందు జరుగుతుంది, తీర్పు దినముందా రాకడ దినముందా?
రాకడ దినం ముందు కట్టారు,
ముందు రాకడ సార్, నెక్స్ట్ తీర్పు సార్.
ముందు రాకడ, తర్వాత తీర్పు. కాబట్టి ఆ దినము ఉందన్న కాడ తీర్పు దినమందు, తీర్పు దినం అంటే జనరల్ గా రెండు, ఆయన రాకడ తర్వాత తీర్పు జరుగుతుంది అన్న ఉద్దేశంతో మాట్లాడతాం. కాబట్టి అది తీర్పు దినముందే అని మాట్లాడుతున్నారు. ఇంకేమన్నా డిస్కస్ చేస్తారా? ప్రశ్నలు ఉంటే మాట్లాడతారా? స్టడీ చేసిన విషయాలంటే ప్రజెంట్ చేస్తారా?
అన్నా 23వ వచనంలో
సార్ ఒకసారి మాట్లాడుతున్నాను సార్ 22వ వచనంలో వాళ్ళు దినమందు ప్రభో ప్రభో మేము నామం ప్రవచింపలేదా, దయ్యాలు ఎలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అన్నారు, గాని ఇవన్నీ మాట్లాడుతున్నారు గాని ప్రభో మిమ్మల్ని మేము ప్రేమించలేదా, మీ మాట ప్రకారం మేము నడుచుకోలేదా అనలేకపోయారు అనేది నేను స్టడీ చేశాను సార్. సార్ వందనాలు సార్.
22వ వచనంలో ఆయన ప్రేమించడం కానీ ఆయన మాటకు విధేయత చూపించడం కానీ లేకుండా వాళ్ళు ఉన్నారు. ఆయన పరిచర్య చేశారు కానీ ఆయనకు లోబడలేదు, ఆయన ప్రేమించలేదు అని అంటాడు. బాగుంది, ఆలోచన బాగుంది. కృపా బెనర్జీ
అన్న 23వ వచనం నుంచి నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అని అన్నారు ప్రభు. ఎరగరు అంటే దేవుడు అంతా తెలిసిన ఆయన కదా, వీళ్ళెవరో తెలియదా అంటే అలా కాదు. ఇక్కడ రాయబడింది ఎన్నడూ ఎరగను అని అంటే వారు నాతో సరైన సంబంధం కలిగి ఉండలేదు అనే ఉద్దేశంతో రాశారు తప్ప ప్రభుకి వీళ్ళెవరో తెలియదు అని కాదు అని అది చెప్దామని. థ్యాంక్
యూ. 23వ వచనంలో ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు, ఆయనకు తెలియదంటే ఏదీ లేదు, వీళ్ళెవరో ఆయనకు తెలియని వారు కాదు, కాని ఎరగను అంటే నాతో మీకు సంబంధం లేదు, మీరు నా మీద ఆధారపడ్డ వాళ్ళు కాదు, నాతో అబైడ్ అయిన వాళ్ళు కాదు అని మాట్లాడుతున్నాడు అనిపించింది. ఆలోచన బాగుందమ్మా. 23వ వచనం
సార్, ఈ వచనం మీద నేను ఇంకొక మాట కోడ్ చేయాలనుకుంటున్నాను సార్. నేను మిమ్మల్ని ఎరగను అన్నాడంటే యాక్చువల్ గా మనకి యోహాన్ సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరము వినును అని మాట ఉంటుంది సార్. కాబట్టి ఒకవేళ ఆయన ఎరగడం అంటే ఆయన స్వరం వినటం అని అనుకుంటున్నాను సార్.
బాగుంది సార్. సన్నీ, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి, వీరు నా గొర్రెలు కాదు, నన్ను వెంబడించలేదు, నా స్వరం వినలేదు అంటున్నాడు అని సన్నీ అంటాడు. ఈ మాట కూడా బాగుంది.
సార్, ఇప్పుడు మత్తయి సువార్త 23లో నేను మిమ్మల్ని ఎరుగను అని దేవుడు ఎందుకన్నారంటే వారు దేవుని చెప్పినట్టుగా వినలేదు, కాబట్టి వారు కేవలం పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉన్నారు తప్ప ఆయన చెప్పిన దాన్ని ఏది చేయలేదు కాబట్టి ఆయన ఎరుగునని అన్నారని నా అభిప్రాయం సార్.
అదే, సంబంధం లేదు, ఆయన మాట వినలేదు, ఆ మాటతో వేదవతి ఎగ్గి భవిస్తుంది. ఇంకేమైనా మాట్లాడతారా? మధుకర్ అంటాడు, దోస్ ఓన్లీ గివ్ లిప్ సర్వీస్ బట్ డు నాట్ ఓబే విల్ బి రిజెక్టెడ్. వాళ్ళు పెదాల మీదే గనపరుస్తారు, హృదయం వాళ్ళకి దేవుని దూరంగా ఉంది అన్నమాట తను కోట్ చేస్తున్నాడు. ఓకే
సార్, ప్రైజ్ లాడ్ సార్.
అది
సార్ నాకు క్వశ్చన్ ఉంది సార్. సార్ 24వ వచనంలో ఈయన మాటలు విని వాడు చెప్పున చేయ ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును అన్నారు సార్. అంటే ఆయన మాటలు వినటం ఏమిటి, ఈ విన్నవాళ్ళు బండ మీద తన ఇల్లు కట్టుకోవడం ఏంటి, కట్టుకుంటే బుద్ధిమంతుని పోలి ఉండటం ఏంటి, అంటే బుద్ధిమంతుడికి బండ మీద ఇల్లు కట్టుకున్న వారికి సంబంధం ఏంటి సార్? ప్రైజ్ లాడ్ సార్.
అది ఆల్రెడీ నువ్వేం చేయాలంటే రాత్రంతా స్టడీ చేసి ఉదయం మాకు చెప్పాలి. నువ్వు ప్రతి పాయింట్ ని ఒక ప్రశ్నగా మారితే బైబిల్ స్టడీ అయ్యేది కాదు. మరలా నేనేమంటానంటే ఆ ఒక్క వచ్చిందోనే 3 ప్రశ్నలు అడగటం అది దాని ఏమంటారు బాగుంటది. అది నువ్వు బాగా ఆలోచించగలుగుతున్నావని, ఆలోచించటం మాత్రమే కాదు కానీ ఆలోచించప్పడం కూడా బాగుంటది. ఆ 3 సమాధానం నీకేమైనా తెలిస్తే చెప్పు, నీకు తెలియని విషయాలు ఏమంటే మేము డిస్కస్ చేస్తాం. అందుకే మాక్సిమం ప్రశ్నలు కాకుండా స్టేట్మెంట్స్ కి మీరు వచ్చేస్తే బాగుంటది. కృపా బెనర్జీ అక్కడ తను ఎలా అనుకుంది, తనే స్టడీ చేసింది, తనే ప్రజెంట్ చేసింది, చాలా టైం సేవ్ అయ్యింది. ఆవిడ సరిగ్గా లేకపోతే మనమే డిస్కస్ చేసి అది కాదులే అమ్మ ఎలా మేము ఎలా అనుకుంటున్నామని చెప్తాం. అది అందుకోసం
సార్ సార్ నేను ఒక్కడ చిన్న కన్క్లూజన్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. అక్కడ 24 వచ్చిన స్టార్టింగ్ లో కాబట్టి అన్నది కాబట్టి మనకి కొండ మీద ప్రసంగం 5 నుంచి స్టార్ట్ అవుతుంది కదా సార్. అక్కడ నుంచి దేవుడు చెప్పిన ప్రతి మాటను బట్టి దీన్ని కంజక్షన్ గా పెట్టి చెప్తున్నాడు అనుకుంటున్నాను సార్. అంటే ఈ మాటలన్నీ వింటే ఇట్లా బుద్ధిమంతుడిగా ఉంటాడని నేను అనుకుంటున్నాను సార్.
24 ప్రారంభంలో కాబట్టి అంటే ఆయన చెప్పిన అంతటికి ముగింపు మాటలు ఈ 5, 6, 7 అధ్యాయంలో ఉన్న ఈ మాటలన్నీ ప్రకారంగా చేసేవాడు బుద్ధిమంతుడు. బాగుంది సన్ని నీ ఆలోచన.
అన్న వందనాలు.
చూసన్నా
అన్న 25 వచనంలో వాన కురిసెను వరదలు వచ్చిన గాలి విసిరా ఇంటి మీద కొట్టాను అని ఉంది కదన్న, అది 2 చోట్ల వచ్చింది. దాని గురించి నేను స్టడీ చేసి అసలు వాన కురవడం ఏంటి వరదలు రావడం ఏంటి అని స్టడీ చేస్తే అది తీర్పు దినం గురించే చెప్పబడతా ఉందని చెప్పి నేను తెలుసుకున్నాను. అంటే అది కష్టాలు శ్రమల కింద తీసుకోవాలేమని ఫస్ట్ నేను అనుకున్నాను, కానీ స్టడీ చేస్తే అది తీర్పు దినాన్న జరిగే పరిస్థితి గురించి చెప్తున్నారని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ.
ఇక్కడ వానాలు వరదలు, వాన కురిసెను వరద వచ్చాను గాలి విసిరేను అన్న మాటలు శ్రమల కోసం కాదు తీర్పు దినం కొరకు తీసుకోవాలి అని అంటారు సుసన్న. మిగతా వాళ్ళు మాట్లాడండి, అలాగే తీసుకుందామా
సార్? లేదు సార్, మనం యాక్చువల్ గా ఇది శ్రమల కింద తీసుకోవాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు యోబు క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకున్నాడు అని ఉదాహరణగా తీసుకుంటే ఎన్నో శ్రమలు వచ్చాయి కానీ తొట్టిల్లకుండా నిలబడగలిగాడు అని నేను అనుకుంటున్నాను సార్. తీర్పు దినం కాకుండా ఈ లోకంలో శ్రమలు,
పరీక్షలు, శ్రమలు అని అంటున్నాడు. మిగతా వాళ్ళు ఏమన్నా అభిప్రాయం చెప్తారా? తను సుసన్న మాట్లాడిన మాటల మీద ఏమన్నా మాట్లాడతారా?
సర్ప్రైజ్ గారు సార్, నేను అనుకుంటున్నాను సార్ సిస్టర్ గారు చెప్పిన దానికి కూడా ఏకీభవిస్తున్నాను సార్, అలాగే బ్రదర్ చెప్పింది కూడా. అంటే విశ్వాస జీవితంలో ఇదంటే మనకి కొండ మీద ప్రసంగం అనేది మన క్రైస్తవ జీవితం అంతటి కూడా ఒక రాజ్యాంగం లాంటిదని నేను అనుకుంటున్నాను సార్. అంటే ప్రతి దాన్ని బట్టి చేస్తేనే మనము దేవుని చెప్పిన దాన్ని దాన్ని బట్టి అనుసరిస్తేనే మనం వెళ్ళగలం సార్. దానిలో భాగంగానే మన విశ్వాస జీవితాన్ని ఈ భూలోకంలో ఉన్నంత కాలం కాపాడుకోవాలంటే ప్రతి శ్రమను ఎదుర్కోవాలి సార్, బ్రదర్ చెప్పినట్టు. అలానే ఎదుర్కొన్న తర్వాత తీర్పు దినమందు కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఫైనల్ స్టేజ్ లో కూడా రాకడ దినాల్లో కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది సార్. అప్పుడు నిలబడాలి అంటే పునాది అనేది స్ట్రాంగ్ గా ఉండాలి సార్ నేను అనుకుంటున్నాను సార్. ప్రైజ్ లార్డ్
సార్. రెండు వస్తాయి అని రవి అంటాడు. సో రాకడ దినం, తీర్పు దినం వస్తుంది, అట్లాగే శ్రమలు కూడా వస్తాయి, రెండు తీసుకొచ్చి తన అంటాడు. ఈ సజీవ వాహిని చూసావు కదమ్మా, సజీవ వాహిలో వాళ్ళు ఏమిచ్చారు సుసన్న?
అన్నా సజీవ వాహిలో వాళ్ళు డౌట్ గా చెప్తారన్నా. నేను లైఫ్ వే తెలుగు స్టడీ బైబిల్ అని ఒక కామెంటరీలో చదివానన్నా, దాంట్లో తీర్పు దినమే అని కరెక్ట్ గా చెప్తారన్నా.
వాళ్ళు కరెక్ట్ గా చెప్పారంటే వాళ్ళు చెప్పారు కాబట్టి కరెక్ట్ అన్నట్టుగా
వెళ్ళిపోతాను. ఇంకా నేను 2-3 కామెంటరీస్ చదివాను అన్న, ఆన్లైన్ లో ఉన్న కామెంటరీస్ చదివాను, అక్కడ కూడా తీర్పు దినం అన్న చెప్పారన్న.
ఓకే ఓకే.
నా ప్రైజ్ లాడనా
అభ్యోలమస్కారం.
అంటే లేక అంటే ఇలా చూసుకున్నట్టయితే బ్రదర్ అన్నట్టుగాను మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన శారీరకమైన జీవితంలో ఈ శ్రమలు అన్ని జయించుకుని యోబు గారు లాగా మరి మనం క్రైస్తవ జీవితంలో వెళ్తున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి, ఇవన్నీ జయించుకుని వెళ్ళినప్పుడే తీర్పు ఉంటుందని నేను నమ్ముతున్నాను అన్న. ఎందుకంటే ఇవన్నీ ముందుకెళ్లాలి కదా, ఈ ముందు ఇవన్నీ మనము ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళినప్పుడే తీర్పు దినంకి వెళ్తామని నాకైతే అర్థమవుతుందన్న. ఎందుకంటే వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరి ఇంటి పైన కొట్టగా దాని అంటే ఏంటి, మనం ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు ఎన్నో వస్తాయి, భయంకరమైన శ్రమలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఎన్నో వస్తాయి, అన్నీ మనం జయించుకుని వెళ్ళాలి. ఇవన్నీ జయించిన వాళ్ళే చాలా మంది మన కళ్ళ ముందులో వెనక్కి వెళ్ళిపోతుంటారు. కానీ మనం ఏంటి, ఒక గురి కలిగి ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఒక దినం వస్తాడు, అంటే నేను ఎక్కువగా మాట, దేవుడు ఒక దినం వస్తాడు మనల్ని తీసుకెళ్ళి, ఆ కొనుపోవు జీవితంలో మనం ఎన్ని ఎదుర్కొంటే వెళ్ళాలి, వెళ్ళుకునే వెళ్ళినప్పుడు మన పరలోకంలో తీర్పు అన్నది అది ఉంటది ఒక దినం అని, ముందుగా శ్రమలు ఇవన్నీ జయించగలాలని నాకు అర్థం అవుతుందన్న.
ఇప్పుడు శ్రమలు జయించి నిలబడితేనే అప్పుడు తీర్పులో మన నిధి చేతి రెండు వస్తాయని చెప్పి బియోలా బర్ణభాస్కర్ అంటారు. బాగుంది. ఈ సజీవ వాహిని కామెంటేటర్స్ అయితే మాత్రం దీన్ని శ్రమలుగానే తీసుకున్నారు, శ్రమలుగానే మాట్లాడుతున్నారు.
ఇక్కడ నిలబడితేనే కదా సార్ ఫైనల్లో మనం వెళ్ళేది, నా డౌట్ సార్. ఇక్కడ మనం నిలబడితే మనము ఫైనల్ వెళ్తాం సార్. ఇక్కడ బండ సరిగ్గా బండ మీద మన పునాది సరిగ్గా లేనప్పుడు ఫైనల్ స్టేజ్ లోకి మనం ఉంటామనేది నాకు డౌట్ సార్.
ఇక్కడ ప్రతి ఒక్కరి ఇల్లు పరీక్షకు గురి అవుతుంది, వాన గాలి వరదలు ఇంట్లో ప్రతి భాగాన్ని పరీక్షిస్తాయి, ఇంటి కప్పును గోడలను పునాదులను అవి పరీక్షిస్తాయి. బాధలకు గురైన యోగు ఎలాంటి వానలు గాలులు వరదలు పుట్టాయో కదా, ఇర్మియా ఎన్ని తాకిళ్లకు గురయ్యాడో కదా, పేదరు ఎలాంటి అల కొట్టిందో చూడండి, పౌలు ఎలాంటి తుఫాను ఎదుర్కొన్నాడో కదా అని వీళ్ళు డౌట్గా ఏం కాకుండా ఇది శ్రమల కోసమే అన్నట్టుగా సజీవ వాహిని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, తర్వాత విత్తు అనుపమానంలో కూడా అక్కడ రాతి నేలలో విత్తబడ్డ విత్తనం కోసం మాట్లాడుతూ వాక్య నిమిత్తం శ్రమ అయినను బాధ అయినను రాగానే వేరు లేనందున ఎండిపోతారు అని కూడా ఆయన మాట్లాడాడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే. కాబట్టి ఇక్కడ శ్రమలు గాలి వాన అన్న మాట దగ్గర కేవలం తీర్పు దినం అని అనుకోవడానికి కంటే రక్షించబడ్డ తర్వాత పరీక్షలు గుండా వెళ్ళాలి, పరీక్షలు అని తీసుకోవడానికి బాగుంటుంది. దీని ఎట్లాగ తీర్పు దినం కోసం తీసుకున్నారు అన్నది అన్ని కామెంటరీలు సుసన్న ఎట్లా చేసిందో గాని నేను సుసన్న అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్నా. ఓకే, మిగతా వాళ్ళు ఏమన్నా మాట్లాడతారా, ఇంకేమన్నా మాట్లాడతారా?
సార్ ప్రైజ్ ద లార్డ్ సార్, నేను కూడా ఏకీభవిస్తున్నాను సార్.
సుసన్న తోట?
అవును సార్, అవును.
సుసన్న ఏం చెప్పింది చెప్పు వేదవతి. ఏకీభవిస్తున్నారన్న మాట బాగుంది, దేనితో ఏకీభవిస్తున్నారు, ఆవిడ ఏం చెప్పింది? సరే, బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారా
సార్?
ఒక్క నిమిషం, రత్నం శేఖర్ మాట్లాడమ్మా.
అదే సార్, బ్రదర్ చెప్పింది అలాగే బియోలో బర్భాషకి చెప్పింది నేను ఏకే భావిస్తున్నాను సార్. ఎందుకంటే మనం ఇక్కడ మత్తయి సువార్తలు చూసుకుంటే 5:20లో శాస్త్ర నీతి కంటే పరిశీల నీతి కంటే మన నీతి గొప్పదై ఉండాలనేసి ఉంది. అది దీని నుండి కోడ్ చేస్తానంటే రాతి పునాది మీద కట్టిన వారు బండ మీద కట్టిన ఇల్లుతో పోల్చబడిందండి. అలాగే పరిశీలన నీతి ఏంటంటే ఇసుకతో కట్టబడిన ఇల్లుతో సూచించినట్లు ఉంది సార్.
ఇందుకే ఏ పాయింట్ మీద ఏకీభవించావమ్మా, ఏ ప్రశ్న మాట్లాడుతున్నావు? నువ్వు బండ అన్నావు, ఇసుక అన్నావు, ఇల్లు అన్నావు, ప్రశ్న ఏంటి? మా ప్రశ్న ఏమో వరదలు గాలివాన తుఫాను, దాని మీద మా ప్రశ్న. నువ్వేమో బండ ఇసుక ఇల్లు అని మాట్లాడుతున్నావు, దాని మీద డిస్కస్ చేయట్లా. అంటే నాకేమనిపించింది అంటే
శ్రమలు వచ్చినప్పుడు నిలకడగా నిలిచిన వారు రాతి పునాది మీద ఇల్లు కట్టుకున్న వారితో పోల్చబడ్డారు
సార్. శ్రమ ఇది తీర్పు దీనం కాదు, శ్రమ కొరకు అని అంటాం అంతేనమ్మా?
అవును సార్.
ఓకే ఓకే బాగుంది.
సర్ప్రైజ్ లేదు సార్.
రవి
సార్ నేను దీనికి ఒక రెఫరెన్స్ కూడా కోట్ చేయాలనుకుంటున్నాను సార్, ప్రస్తుతం ఉన్న శ్రమల దాని గురించి సార్. 1 తిమోతి 6:18 ఇలా రాయబడింది సార్, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునొచ్చు మేలు చేయవారును అని రాయబడింది సార్. అంటే మంచి పునాది తమ కొరకు వేసుకుంటున్నారు సార్, అంటే రాబో కాలమునకు సార్, అంటే రాబో కాలముకి ఇప్పుడు మంచి పునాది వేసుకుంటే వాటన్నిటిని కూడా తట్టుకుని నిలబడేటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదాన్ని తట్టుకుని నిలబ వేసుకుంటూ ఉంటారు సార్ రాబోయే కాలానికి, అంటే తీర్పు దినం వరకు.
ఇక్కడ పునాది అంటే మంచి పనులు చేయడం అని రవి పోర్ట్ చేశాడు. తర్వాత చాట్ బాక్స్ లో కొంతమంది ఎవరు అనిల్ ఏమంటాడంటే బండ మీద ఉంటే అబద్ధ బోధనలు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి ఉంటుంది. బండ అన్న మాట దగ్గర, పునాది అన్న మాట దగ్గర ఏమన్నా మనం కొంత క్లారిటీకి రావాలండి. వాస్తవానికి ఇక్కడ బండ అంటే మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? ఇసుక అంటే మీరు ఎలా అర్థం చేసుకున్నారు?
సర్ప్రైజ్ లేదు సార్.
ఇక్కడ పునాది మంచి పునాది అన్న మాట దగ్గర రవి ఆల్రెడీ కోట్ చేసినట్టుగా మంచి పనులు చేయడమే మంచి పునాదా, ఒకసారి మాట్లాడండి
సార్. నేను స్టడీ చేశాను సార్ దీని గురించి. మత్తయి సువార్త మనం క్షమించండి సార్, ఎఫ్ఎస్సి పత్రిక 2:19-20 సార్. క్రీస్తు యేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని అక్కడ రాయబడి ఉంటుంది సార్. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే సార్, మూలరాయి అంటే బండగా మనం తీసుకోవచ్చు సార్. అలాగే మత్తయి సువార్త 16:13-14 కూడా ఇక్కడ రాయబడి ఉంటుంది సార్, అతన్ని పేతుర్ని ప్రభు అంటారు సార్. నేను నన్ను నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అంటారు సార్, కొందరు ఏలియా అని ఇర్మియా అని యోహాన్ అని రకరకాలు చెప్తారు సార్. మీరేమనుకుంటున్నారు అంటారు సార్, అంటే ఆయన ఏమంటారంటే పేతురు వెంటనే రియాక్ట్ అయ్యి నువ్వు దేవుని సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పి ఈయన రిప్లై చేస్తారు సార్. అప్పుడు అంటారు ఈయన, నీవు నిజంగా దేవుడు నీకు అనుగ్రహిస్తే నీ మాట చెప్పగలేవు, ఈ బండ మీద నేను సంగమం కడతాను అంటారు సార్. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే బండ మీద బండ అనేవారు క్రీస్తు అయి ఉన్నారు, పునాది అనేది అపోస్తుల యొక్క బోధ అని నేను అనుకుంటున్నాను సార్. ప్రెసిడెంట్ సార్.
యా రవి చాలా క్లారిటీ తోటి, బండ అంటే యేసుక్రీస్తు ప్రభు, మంచి పునాది అంటే అపోస్తుల బోధ అనుసారంగా కట్టబడ్డ సంఘం పెద్ద విశ్వాసి అని తను మాట్లాడుతున్నాడు. మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. బండ పునాది ఇసుక మీరు ఎలా బ్యూలా వర్ణవాస్ గారు మాట్లాడండి.
మనము ప్రేయర్లో చేసినప్పుడు కూడా ప్రభువా ఈ బండపైన నా కుటుంబాన్ని కట్టండి ప్రభు అంటే, బండ అంటే క్రీస్తు, ఆయనలో మనం కట్టబడాలి. బండ అన్నప్పుడు మనం ఏ రాయో అలా తీసుకోము, బండ అంటే మన ఆత్మీయ అర్థము మన ప్రభు వారు, ఆయన బండపైన మనం నిలబడాలి. ఎందుకంటే పేతురు గారు కూడా చెప్పారు కదా, పేతురు నువ్వు క్రీస్తు బండపైన నీ సంఘాన్ని కట్టదు అన్న పాతాలకు లోకదురు ద్వారములు దాని ఎదుట నిలువు నేరమన్నారు. మనం బండపైన ఉన్నప్పుడు ఎప్పుడు కదల్చబడమన్నా, అంటే ఏ బండ రాయా అది, అంటే పెద్దవాళ్ళు చెప్పులే ఏదో బోర్డు చేసుకునే రాయా కాదు, మన దేవుడు బండ. ఆ బండపైన మనం ఉన్నప్పుడు ఎటువంటి తొలగిపోము, ఎందుకంటే ఆ బండ అన్నది క్రీస్తు అని నేను నమ్ముతానన్నా. బండ అన్నది మనం ప్రార్థనా జీవితంలో ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభువా నా కుటుంబం నన్ను నా ఆత్మీయ జీవితాన్ని బండపైన.
నేను మళ్ళా చెప్తున్నాను, మీరు నాన్ స్టాప్ గా మాట్లాడటం నేను నిన్నటి నుంచి చెప్తున్నాను. మీరు డైరెక్ట్ గా మాట్లాడేది స్టేట్మెంట్ కింద సింపుల్ గా చెప్పండి, డౌట్ వస్తే అడిగి బండ అంటే ఏంటి క్రీస్తు అయిపోయింది, దానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం అమ్మా.
అన్న క్షమించండి, బండ అంటే క్రీస్తు, ఆ బండపైన మనం.
నాకు కావాల్సింది అది చెప్పండి, నాకు డౌట్ వస్తే అడుగుతాను. వినే వాళ్ళకు కూడా మీరు ఏం చెప్తున్నారు పాయింట్ కి ఆన్సర్ కింద ఉంటే గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఇక్కడ చాట్ బాక్స్ లో మొదటి కొరింది 10:4 అనిల్ కోట్ చేశాడు, ఆ బండ క్రీస్తే. కాబట్టి బైబిల్లో బండ యేసుక్రీస్తు ప్రభు అన్న వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని వెళ్దామని అంటున్నారు. ఆలోచన బాగుంది. పునాది కోసం కూడా మాట్లాడారు, అది కూడా బాగుంది. యా మాట్లాడు. ఆ వేదవతి ఇందాక అన్మ్యూట్ అయినట్టుంది.
క్రీస్తు యేసు ప్రభువే మన జీవితానికి ఒక బలమైన పునాది అని నా అభిప్రాయం సార్.
యేసు ప్రభువే మన జీవితానికి బలమైన పునాది. బాగుంది. ఇందాక ఎవరు అన్న అన్మ్యూట్ అయ్యారు. సన్నీనా రవీనా
సార్, రవి బ్రదర్ తో నేను ఏకీభవిస్తూ ఇంకొక వాక్యం కోడ్ చేస్తున్నాను సార్. మొదటి కొరింది
3:13. వాక్యాలు అవసరమైతే అడిగితే అప్పుడు కోడ్ చేయండి. ఆల్రెడీ నిర్ధారించబడ్డ సత్యం మీద మీరు ఇంకా వాక్యాలు కోడ్ చేసుకుని వెళ్లాల్సిన అవసరం. నిర్ధారణ కాకపోతే అప్పుడు మీరు వాక్యాల్లోకి వెళ్ళాలి.
అదే సార్, ప్రభు యేసుక్రీస్తు వారు పునాది సార్. అంతే సార్,
యేసుక్రీస్తు ప్రభు వారు పునాది. ఎక్కడుందా మాట ఇప్పుడు? మా ఆ వాక్యం రెఫరెన్స్ ఇచ్చుకోవచ్చు
సార్. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3:11 సార్. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే.
బాగుందిగా. పునాది అపోస్తలు బోధ అని అన్నారు, పునాది క్రీస్తు అన్నారు, మూలరాయి క్రీస్తు అన్నారు. రవి ఏమంటావు? పునాది అంటే అపోస్తలు బోధ అన్నావా, యేసు ప్రభు అన్నావా?
సార్ అక్కడ ఒక మాట ఉంటుంది సార్, మన బ్రదర్ చెప్పిన 1 కొరింథీయులు 3:11 బ్రదర్ చెప్పారు కదా సార్, 3:10 ఈ విధంగా రాయబడి సార్. ఏమని ఉంటుంది సార్? దేవుడు నాకు అనుగ్రహించిన, అంటే పౌలు అంటారు సార్ కొరింథీ సంఘంతో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పిన నేర్పరి అనే శిల్పకారుని వల్లే పునాది వేసి తిని మరి ఒకటి దాని మీద కట్టుచున్నాడు అంటారు సార్. అప్పుడు మరి ఆయనే కదా సార్, మరి నేర్పరైన శిల్పకారం వల్ల పునాది వేసుకుని అంటారు సార్. అలాగే ఎబ్రీ పత్రిక 6:2 ఈ విధంగా రాయబడి ఉంది సార్, అక్కడ కూడా పునాది గురించి రాయబడి ఉంటుంది సార్. ఈ మూల పాఠములు కాక అంటే అస్తనిక్షేపణ, బాప్తిజము, మారు మనసు ఇలాంటి మూల పాఠములు అంటే మీరు ఇలాంటి పునాది మరలా వేయకుండా సంపూర్ణ లోటుకు సాగిపోండి అని మాట్లాడతారు సార్. ఎబ్రీ పత్రిక 6:2 చదవనా సార్?
అర్థమైంది. పునాది మరలా వేయక అన్నాడు. ఎందుకు బండ అంటే క్రీస్తు అర్థం చేసుకున్నాం. పునాది అన్న మాట దగ్గర ఆ పునాది క్రీస్తే అని సన్ని చూపిస్తున్నాడు. ఆ పునాది వేసింది అపోస్తలులే. అద్భుతం. పునాది వేసింది ఎవరు కాదు, పునాది ఏమిటి అది ప్రశ్న.
పునాది యేసుక్రీస్తు ప్రభుల వారని చెప్పవచ్చు సార్, ఎందుకంటే ఆయన నుంచి వచ్చినటువంటి మాటలే కాబట్టి సార్.
పునాది ఆయనే, బండ ఆయనే, బేస్ ఆయనే. ఆ పునాది వేసేవాళ్ళు అపోస్తులు. అపోస్తులు అని మనం తీసుకుంటే రెండు పునాది గాను బండ గాను యేసు ప్రభునే తీసుకోవడం సరిపోతుంది. రైట్, క్లియర్. ఓకే, ఇంకేమైనా ఇక్కడ ఈ ప్యాసేజ్ లో డిస్కస్ చేసే విషయాలు ఉంటే మీరు మాట్లాడవచ్చు.
సార్, బుద్ధిమంతుని ఆన్సర్ ఏంటనేది నాకు కొంచెం డౌట్ సార్. ప్రైస్
బుద్ధిమంతుని పోలి ఉండటం, బుద్ధిహీనుని పోలి ఉండటం అన్నది సింపుల్ గానే అర్థమవుతుంది. ఆయన ఏదో చెప్పాలన్నా లేకపోతే మనం ఆలోచించాలని రవి ఆశపడుతున్నాడు. మీరు ఏమనుకుంటున్నారు మాట్లాడండి మిగతా వాళ్ళు.
ప్రైస్ ది లార్డ్ సార్.
వేదవతి
సార్, బుద్ధిమంతులు అంటే ఆయన మాట విని దాన్ని ఆదరించడం వలన మన జీవితాలు బలంగా దృఢంగా నిలబడటం కొరకు బుద్ధిమంతులుగా మనం స్థిరంగా ఉండగలుగుతామని నా అభిప్రాయం సార్.
అభిప్రాయాలు జనరల్గా ఎప్పుడు చెప్తామంటే వాక్యంలో లేనప్పుడు అభిప్రాయాలు చెప్తాం, వాక్యంలో ఉన్నప్పుడు ఇలాగా ఉంది అని మాట్లాడతాం. మీరు చాలా అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. మీ అభిప్రాయాలకి ఆధారం బైబిల్ అయి ఉండాలి. మీరు కొంచెం దాన్ని ఆలోచించడం కూడా బాగుంటుందమ్మా. సో బుద్ధిమంతులు బుద్ధిహీనులు అన్న మాట దగ్గర మీరేమనుకుంటున్నారు మాట్లాడండి
సార్. ప్రెసిడెంట్ సార్.
రత్నం శేఖర్
సార్, బుద్ధిమంతులు అంటే సిద్ధపడి ఉన్నవారు సార్. సిద్ధపాటు కలిగి అంటే ఎగ్జాంపుల్ గా బైబుల్లో చూసుకుంటే
పది మంది కన్యకులు గురుండు కూడా ఉంది సార్. బుద్ధిహీనులు బుద్ధిమంతులైన స్త్రీలు గురించి రాయబడింది సార్. బుద్ధిమంతులు అంటే ఆయన రాక కోసం ఎదురు చూసే వాళ్ళు సిద్ధపడి ఉండేవారు సార్. ప్రైజ్ ది లార్డ్ సార్.
ఆయన మాట విని ఆదరించడమే బుద్ధిమంతుల లక్షణం అని నేను చెప్తున్నాను సార్.
ఆయన మాట విని ఆదరించడమా ఆచరించడమా?
ఆచరించడం సార్.
ఆచరించడం. ఆయన మాట విని ఆచరించడమే బుద్ధిమంతుల లక్షణం. తర్వాత బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలను ఆధారం చేసుకుని సిద్ధపాటుతో ఎదురు చూపుతో ఉండటం బుద్ధిమంతుల లక్షణం. చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఇక్కడ రవి అయ్య గారు ఏం చెప్పారో ఉన్నా చెప్పి పెద్ద స్టడీ అవుతుంది. బుద్ధిమంతుడు బుద్ధి అంటే నీకేం నువ్వేమనుకున్నా చెప్పి.
ఏం లేదు సార్, నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే బైబిల్లో యథార్థమంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు బుద్ధిమంతులే ఎందుకు మెన్షన్ చేశాడు? వాళ్ళకి దీనికి ఆంతర్యం ఏంటి, సంబంధం ఏంటి అనేది చిన్న స్టడీ చేశాను సార్. చేసినప్పుడు సార్
చెప్పమంటున్నాను
సార్. బుద్ధిమంతుడు అంటే సార్ సామెతలు 15:24 పాత నిబంధనలో ఉంది సార్, కిందలో ఉన్న పాతాళం తప్పించుకున్న కొనవలనని బుద్ధిమంతుడు పరమనకు పో జీవ మార్గం నడుచుకును అని ఉంటాడు సార్. వాడు ఎవరంటే బుద్ధిమంతుడు గురించి స్పష్టంగా రాయి ఉంది సార్, కిందనున్న పాతాళం తప్పించుకోవడానికి. అలాగే బుద్ధిహీనుడు అనేవాడు ఏంటంటే తాను ఎవరు చెప్పింది వినడు సార్, తన మనసును నమ్ముకుంటాడని 28:26 సామెతలో ఉంది సార్. అలాగే వివేచనీయందు అంటే మనం ఏదైనా వివేచించేటట్లుగా సరి చేయాలని చూసినా కూడా బుద్ధిహీనుని తన అభిప్రాయాలు చెప్పడానికే ప్రయత్నం చేస్తాడు, తప్పితే అతను వివేచించడానికి కానీ వివేచన నేర్చుకోవడానికి కానీ చేయుడు అని సామెతలు 18:1 సార్. అంటే అలాంటి స్వభావం కలిగినటువంటి బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టుకుంటాడు. అదే కనుక పరమ కిందనున్నటువంటి పాతాళ్ళను తప్పించుకోవడానికి బుద్ధిమంతుడైతే వివేచన కలిగి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకు లోబడతాడని ఈ రెండు బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు గురించి దేవుడు అందుకే మెన్షన్ చేశాడు అని అనుకుంటున్నాను సార్. ప్రైస్ లెస్ సార్.
బాగుంది, వాక్యాలు స్టడీ చేసి క్లారిటీతో ఉండడం బాగుంటుంది. నేనేమంటానంటే బుద్ధిమంతుడు బుద్ధిహీనులు అంటే తెలివైన వారు బాగా చదువుకున్నవారు బాగా డబ్బులు సంపాదిస్తున్నవారు అని అనుకోవచ్చా?
లేదు సార్, అనుకోకూడదు సార్.
అనుకోకూడదు. మరేమనుకోవాలి? మా భాషలో మాట్లాడు, లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడు. బైబిల్ భాషలు బైబిల్ వాక్యాలు ధారావాహి ఇంకా చెప్పడం అయిపోయింది. మా భాషలు మేము ఏమనుకోవాలి? బాగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు, బాగా చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళని బుద్ధిమంతులు అనుకోమంటావా, లేకపోతే ఎవరిని అనుకోమంటావు, లేకపోతే పాస్టర్ గారు తెలుగు వేసుకొని బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పేవాళ్ళు వాళ్ళ బుద్ధిమంతులు అనుకోమంటావా, ఎవరిని అనుకోమంటావు?
సార్, లోబడేటువంటి స్వభావం కలిగినటువంటి వారిని మంచి కొరకే లోబడే స్వభావాన్ని బుద్ధిమంతులుగా చెప్పుకోవచ్చు అనుకున్నాను సార్.
ఓకే, ఆయన మాటలకు లోబడుతూ ఆయన ఏం చెప్పాడో దాన్ని సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నావని బుద్ధిమంతుడు అనుకోవచ్చని తాను చాలా చాలా చక్కగా చెప్పగలిగాడు. బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా బుద్ధిమంతుడు బుద్ధిహీనుల మీద? మీరు కొంచెం అర్థమయ్యే భాషలో కాంటెంపరీ లాంగ్వేజ్ నేటి తరంలో ఎవరిని అనుకోవచ్చు ఎట్లాగా, అదేమన్నా మాట్లాడతారా?
సార్ వందనాలు సార్. నేను ఒక్క మాట అనుకుంటున్నాను సార్, దేవుని రాజ్యానికి సిద్ధపడడం సార్, సిద్ధపడడం అంటే ఎలాగంటే ఆత్మలు సంపాదించడం, ఆయన మాట ప్రకారం చేయటం అని నేను అనుకుంటున్నాను సార్.
అదే, సిన్సియర్ గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని మన బుద్ధిమంతులు అనుకోవచ్చు అని వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ సార్ చెప్పాడు. ఆత్మలు సంపాదిస్తున్న వాళ్ళు అందరూ ఆ కోవలోకి వస్తారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే వీళ్ళు బుద్ధిమంతులు అని అనుకోవచ్చు. ఇక్కడ చాట్ బాక్స్ లో శ్యామ్ అని అంటాడు, తోటి సహోదరుని ప్రేమించేవాడు. సుశీల గారు అంటారు, సోర్సెస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకునేవారు. బాగున్నాయి మీ ఆలోచనలు. జోసెఫ్ అంటాడు, సరైన నిర్ణయం తీసుకునేవాడు, సరైన ఎంపిక చేసుకునేవాడు. వెంకటకృష్ణ గారు అంటారు, దైవ జ్ఞానం గలవారు. ఓకే, సిద్ధపాటు కలిగిన వారు బుద్ధిమంతులు. విక్రపాలు అంటాడు ఆయన మాట విన్నవారు, అంటే ఇక్కడ ఈయన మాట విన్నవారు. బాగుంది బాగుంది, మీ ఆలోచన బాగున్నాయి. రైట్, బుద్ధిమంతులు బుద్ధిహీనుల దగ్గర కూడా కొంత క్లారిటీకి వచ్చాం మనం. ఇంకేమైనా డిస్కస్ చేసే ఉన్నాయా ఇక్కడ?
సార్ 28వ వచనం దగ్గర నేను చిన్న స్టడీ చేసింది చెప్తున్నాను సార్. ఏసి మాటలన్నీ చెప్పి ముగించిన తర్వాత ఆయన బోధకు జనులు ఆశ్చర్యపడ్డారని చూసాం సార్. ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె బోధించాను అన్నది. అధికారం గలవాలి బోధించను అంటే ఆయనే మూలం, ఆయన ద్వారానే ఈ మాట కలిగింది, నేనే దానికి అని చెప్పి చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం మత్తయి సువార్తలో 5 అధ్యాయం చాలా సార్లు నేను మీతో చెప్పినదేమనగా, నేను మీతో చెప్పినదేమనగా చాలా సార్లు కోడ్ చేస్తారు సార్ ప్రభు యేసుక్రీస్తు సార్. అలాగే నేను చేస్తున్న బోధ నాది కాదు నా తండ్రిది అని చెప్తారు సార్. అట్లా ఏంటంటే ఆ బోధకి మూలం ఆయనే కాబట్టి అట్లా అందుకని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు అధికారంగా చెప్తున్నాడని అనుకుంటున్నాను సార్. అది నేను స్టడీ చేశాను సార్. వందనాలు సార్.
అది 29వ వచనంలో కూడా ఉంది, అధికారము గల వాని వల్లే వారికి బోధించాను. ఇక్కడ సన్ని జ్ఞాపకం చేసిన మాట బాగుంది. యేసుక్రీస్తు ప్రభు చాలా సార్లు నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ నేను చెప్పినది ఏమనగా అన్నాడు, కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడాడు. మీరు మాట్లాడుతున్నట్టుగా అనుకుంటున్నాను, ఊహిస్తున్నాను, కళ్ళగేపుతున్నాను, బాధిస్తున్నాను, అట్లాంటి మాటలు కొన్నిసార్లు అవసరం. చాలా సార్లు మీరు క్లారిటీతో ఉండటం అవసరం, క్లారిటీతో బోధించడం అవసరం. నేను ఇట్లా విన్నాను, మిగతా గ్రంథాల్లో లేని స్పష్టత, ఈవెన్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రవక్తల దగ్గర లేని స్పష్టత యేసయ్య బోధన దగ్గరికి వచ్చేసింది. ఆయన ఇది ఇంతే, ఇది రైట్ ఇది రాంగ్ అని బట్టబయలు చేసేసాడు. ఆ క్లారిటీతో ఆయన బోధ ఉంది. బాగుంది, ఇంకేమైనా మాట్లాడతారా? మనం ముగింపుకి వచ్చాం 13వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్న విషయాల మీద. ఇంకేమైనా డిస్కస్ చేసే ఉన్నాయా? డిస్కస్ చేసేవి ఏమీ లేకపోతే మీలోంచి ఒకరు 13వ వచనం నుంచి 29వ వరకు ఉన్న వచనాలను ఏమైనా లింక్ చేసి స్టోరీగా మాట్లాడితే మనం అప్లికేషన్కి వెళ్ళిపోవచ్చు, కాంటెక్స్ట్ కూడా మాట్లాడాలి. ఇంకేమైనా ప్రశ్న లేకపోతే
అన్న. ప్రైజ్ లార్డ్ అన్న.
బ్యూలా బర్నబాస్ గారు
అన్న, ఇక్కడ అదే నాకు ఇచ్చిన అంశాల్లో మంచి ఫలములు ఫలించిన చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, అలాగే కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు అన్నారు. అన్న మంచి చెట్టు అంటే మనం చెప్పండి అన్న. అంటే నేను తీసుకున్నది ఏంటంటే అన్న మీరు మాట్లాడండి అన్న, మంచి ఫలములు మంచి
ప్రశ్న అంటే అమ్మా మంచి ఫలాలు అంటే ఏమనుకోవాలి అంతేనమ్మా? మంచి ఫలాలు అన్న దాని మీద నిన్నటి దినముందు డిస్కషన్ లో ఏమని డిస్కస్ చేసామంటే, ఒకటి సజీవ వాహిని కమెంటేటర్స్ ఏమో వాళ్ళ ఫలాల వల్ల తెలుసుకుంటారన్న కాడ ఆ ప్రవక్తలు ఆ బోధకులు వాళ్ళ మాటలు విన్న జనం ఆత్మ సంబంధులుగా తయారవరు, శరీర సంబంధులుగా తయారవుతారు. అది కాని ఫలము ఆత్మ సంబంధులుగా తయారైతే మంచి ఫలము అని ఒకటి మాట్లాడాం. మిగతా నిన్న డిస్కషన్ లో మంచి ఫలాలు అన్నక్కడ ఏమని డిస్కస్ చేసాం ఒకసారి రిమైండ్ చేయండి. సిస్టర్ అడుగుతున్నారు
సార్. అదే డిస్కస్ చేసుకున్నాం సార్, అంటే వారు సంపాదించినటువంటి ఆత్మలు ఆత్మానుసారంగా ఉంటే మంచి ఫలాలని, అట్లా కాకుండా లోకానుసారంగా వేషధారులుగా ఉంటే కాని ఫలాలని డిస్కస్ చేసుకున్నాం సార్.
వాళ్ళ పరిచర్య ఫలితం ఎలా ఉంటుంది అన్నాము. రెండోది ఏంటంటే వాళ్ళ జీవితం, వాళ్ళు జీవించే జీవన విధానం, లగ్జరియస్ గా జీవిస్తున్నారా, విలాసవంతంగా జీవిస్తున్నారా, చెప్పేదేమో దీనమైన బోధ, చెప్పేదేమో చాలా ఉద్రేకపరిచే బోధలు ఉంటాయి. అవేమి లోపల ఉండవు. మా వెళ్ళి సువార్త చేయాలి అని గట్టిగా ప్రసంగం చెప్తారు, వాళ్ళేం చేయరు. మనం ప్రేమించాలి అని గట్టిగా చెప్తారు, వాళ్ళేం ప్రేమించరు. అందుకోసం వాళ్ళ జీవన విధానం కూడా మనం ఫలం కానీ చెప్పి నేను డిస్కస్ చేశాం. మీకేమన్నా సమ క్లారిటీ వచ్చిందమ్మా? జ్యోలా పర్ణభాస్కర్
నా ప్రైజ్ లాడు అంటే నరకబడి అగ్నిలో వేయబడినాను ఉంది కదన్నా, అంటే యోహాన్ సువార్త 15:5-6 చూసుకోవచ్చన్నా? అది కరెక్ట్ అని అర్థం ఇస్తుందా మనల్ని మనకి?
అయ్యో, యోహాన్ 15:5-6 మీకు ఏమనిపించింది మీరే సమాధానంగా చెప్పారు.
ఓకే అన్న, అంటే నేను క్లారిటీ కావాలి నాకు. అంటే ద్రాక్షవల్లిను నేను, తీగలు మీరు, ఎవడును నా యందు నిలిచి ఉండెనో నేను వాని యందు నిలిచి ఉండను వాడు బహుగా పలించను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని యాడ్ల వాటిని తీగలను బయట పారవేసను, అప్పుడు ఎండిపోవును మనుషులొచ్చి కాల్చెదరు. అంటే తీగలంటే మనం ఫలించాలి కదన్న, ద్రాక్షవల్లిలో ఫలించినప్పుడే మనం నిలిచి ఉంటాము. తీగలు మనం పలించినప్పుడు కట్ చేసి పారవేస్తాడని ఇది చెప్పొచ్చన్నా మనం? దీన్ని కోట్ చేయొచ్చా? అంటే చెట్టు నరకబడుతుంది అనే మాట మీరు చెప్పండి.
కొంచెం బ్యూలా భర్ణవాస్ గారు పాయింట్ మిస్ అవుతున్నారు. అక్కడ ఏముందంటే పలించటం పలించకపోవటం కోసం ఉంది. ప్రశ్న ఏమో ఫలాలంటే ఏంటి ప్రశ్న? అది మీరు అడిగిన ప్రశ్నకు రిలవెంట్ ప్యాసేజ్ మీరు ఎంపిక చేసుకోవట్లేదు. అక్కడ ఏంటి పలించున్నది అక్కడ లేదు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న బాగుంది, దానికి రిలవెంట్ ప్యాసేజ్ మీరు చూస్ చేసుకోవట్లేదు
అన్నా.
ఎస్ అమ్మా,
ఇదే కొండ మీద ప్రసంగాన్ని లూకా గారు కూడా రాశారన్నా 6వ అధ్యాయంలో. అక్కడ మంచి ఫలాలు ఫలించాలి, మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఫలిస్తుంది అని చెప్తూ వెంటనే ప్రభువారు ఒక మాట అంటారన్న 45లో, సజ్జనుడు తన హృదయం నుండి మంచి ధననిధిలో నుండి సద్విషయాలను బయటకు తెస్తాడు, దుర్జనుడు మాత్రం వాడి హృదయంలో చెడ్డదననేది ఉంటది కాబట్టి చెడ్డ విషయాలు బయటకు తీసుకొస్తారు అని.
చాలా రిలవెంట్ ప్యాసేజ్, సేమ్ ప్యాసేజ్. అయితే 45ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావా?
ఇప్పుడు మంచి చెట్టు అంటే సజ్జనుడు వాడు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళ హృదయంలో మంచిదననేది ఉంటది కాబట్టి అది బయటికి కూడా మంచిదననేది, మాటలు కానీ చేతలు కానీ చెప్పేది కానీ మంచి విషయాలే ఉంటాయి. కానీ దుర్జనుడు లోపల చెడ్డదే ఉంటది కాబట్టి బయటది కూడా చెడ్డదే చెప్తారు. చెడ్డది ఇన్ ద సెన్స్ మనం వాక్యం గురించి మాట్లాడుతున్నాం, సేవకుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఆత్మీయంగా ఎదగడం గురించి పక్కకు పెట్టి మెటీరియలిస్టిక్గా ఎదగడం గురించి చెప్తారు. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనేది నాకు అనిపించిందన్న. థ్యాంక్
యూ. ఇది ఖచ్చితంగా మంచి ఫలాలు అన్న మాట దగ్గర జీవిత విధానానికి సంబంధించిన వాక్యంగానే 45 లోకాలో సేమ్ ప్యాసేజ్లో చూస్తున్నాం. చలాసాలు ఫలాలు 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 అనగానే మనం ఎంత పెద్ద పరిచర్య, ఎంత మంది విశ్వాసులు వస్తున్నారు అని మనం చూస్తాం. అది మాత్రమే ఫలం కాదు, మన ఫ్రూట్, మన జీవితంలో నుంచి వచ్చే ఫ్రూట్, అది మన జీవన విధానం. దీన్ని చాలా సార్లు ఏమంటారంటే గల్తి పత్రిక 5:22లో ఉన్న ఆత్మఫలం, అది మనలో కనిపించేది. ఆత్మఫలం మన క్యారెక్టర్, అది కూడా మాట్లాడతారు. రైట్, ఆల్మోస్ట్ మనం అన్ని అవసరమైన విషయాల మీద డిస్కస్ చేసాం. డిస్కస్ చేయకుండా వదిలేసింది ఏమీ లేదు కాబట్టి నేను ఎక్కడతోటి ఆపుతున్నాను. ఎవరైనా ఒకరు స్టోరీ రూపంలో చెప్తారా, ఓ మనం చేసిన 13 నుంచి 29 వరకు ఉన్న వాక్యాలన్నింటినీ ఒక లింక్ తో మాట్లాడతారా, నేను కనెక్ట్ చేస్తారా? అంటే కనెక్ట్ చేయడానికి ఈవెంట్స్ కాదు, ఒకటే విషయాలు ఏమన్నా చేయగలిగితే చేయండి. ఈవెంట్స్ అయితే కనెక్ట్ చేయొచ్చు, బోధలు మనం కనెక్ట్ చేయడానికి స్కోప్ ఉంటే చూద్దాం. ఏమంటారు కృపా బెనర్జీ?
అన్నా ప్రభువారు కొండ మీద ప్రసంగాన్ని సమప్ చేస్తూ మాటలు చెప్పారన్నా, ఇంత చెప్పాను నేను, ఇప్పుడు వినండి మీరు. రెండు రకాల ద్వారాలున్నాయి, రెండు రకాల మార్గాలున్నాయి, రెండు డెస్టినేషన్స్ ఉన్నాయి, రెండు సెట్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళు ఫలించే రెండు రకాల ఫలాలున్నాయి, తర్వాత రెండు రకాల జడ్జ్మెంట్స్ వస్తున్నాయి, రెండు రకాల మనుషులు రెండు రకాల ఇల్లులు కట్టుకుంటారు. మీరైతే బుద్ధిమంతులు అయితే నేను చెప్పిందంతా విని చెయ్యండి, బుద్ధి లేని వాళ్ళు అయితే చెప్పి వదిలేయండి అని చెప్పినట్టు అనిపించింది అన్న. థ్యాంక్ యూ.
బాగున్నాయి అయ్యా. యేసుక్రీస్తు ప్రభు బోధ అంతా కూడా రెండు 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 అని వెళ్తున్నాయి. రెండు ద్వారాలు, రెండు మార్గాలు, రెండు రకాల ప్రజలు, రెండు పునాదులు, రెండు పునాదులు, అట్లాగే ఆయన అన్ని రెండు రెండు అని మాట్లాడుతున్నారు. ఈవెన్ అబద్ధ ప్రవక్తలు అన్న మాట దగ్గర రెండు రకాల సేవకులు, రెండు రకాల సేవకులు, ఆ విషయాలు కూడా ఆయన మాట్లాడుతున్నారు. అట్లాగే ఫలితాలు కూడా రెండు రకాల ఫలితాలు, మంచి చెట్టు కాని చెట్టు రెండు రకాల చెట్లు, మంచి ఫలాలు కాని ఫలాలు రెండు రకాల ఫలాలు ఆయన పోల్చి మాట్లాడుతున్నారు. బాగుంది కృప. ఇక్కడ కాంటెస్ట్ కూడా మనకు కొండ మీద ప్రసంగంలో ముగింపు మాటలు అని మనం మాట్లాడేసాము. చాలది కథారూపం కూడా అయిపోయింది. అప్లికేషన్స్ మాట్లాడాలి. ఇందులో హోల్ టూ డే సెషన్స్ లో పూర్తిగా మీట్లో ఉంది రాజేంద్ర. కాబట్టి నెక్స్ట్ బైబిల్ స్టడీలో కూడా రాజేంద్ర కంటిన్యూ అవుతాడు. తను చక్కగా చదివాడు, చక్కగా మాట్లాడాడు, డిస్కషన్ లో మాత్రం పూర్గా ఉన్నాడు. కాబట్టి నెక్స్ట్ బైబిల్ స్టడీలో రాజేంద్రని తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఈ ట్రైనింగ్ టీం నుంచి ఎవరు ఇమానియల్ ఉన్నాడు ఆయన. సరే అప్లికేషన్స్ మాట్లాడండి వరుసగా. అలాగే చాట్ బాక్స్ రాజేంద్ర నెక్స్ట్ బైబిల్ స్టడీలో కూడా తీసుకో, తనకి కొంచెం మాట్లాడడానికి చాలా భయస్తుడు. కొంతవరకు బాగానే మాట్లాడాడు, ఇక మాట్లాడిపించాలి, అందుకోసం నెక్స్ట్ బైబిల్ స్టడీలో తీసుకో. రైట్ రైట్. ఇక్కడ అప్లికేషన్స్ వరుసగా 13-29 వచనాల వరకు స్టడీ చేసిన వాటిలో మీరు అప్లికేషన్స్ మాట్లాడాలి. మొదటిగా కృపా బెనర్జీ.
నేను అబద్ధ ప్రవక్తలను గురించి నేను జాగ్రత్త పడాలి వ్యక్తిగతంగా. సో వాళ్ళని నేను ఐడెంటిఫై చేయడానికి నేను రెడీగా ఉండాలనేది ఒకటి నేను నేర్చుకున్నాను. రెండవది నేను ప్రభువా ప్రభువా అని చెప్పటం మాత్రమే కాదు కానీ ఆయన చెప్పింది వినటం మాత్రమే కాదు కానీ నా జీవితంలో చేయాలి, చేస్తే నేను బండ మీద కట్టుకున్నంత స్ట్రాంగ్ గా ఉంటాను అనేది నేర్చుకున్నాను. థ్యాంక్ యూ.
ఓకే అమ్మా, చేయడం ఒకటి, అబద్ధ ప్రవక్తల విషయంలో మనకు కలిగి ఉండడం ఒకటి తీసుకుంటుంటాను. బాగుంది. తర్వాత రత్నం శేఖర్ గారు.
సార్ ప్రైజ్లాడు సార్. నేను ఏదైనా మీ వాక్యాన్ని బట్టి అనువహించుకుంది ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా భయపడేవారు కాకుండా దేవుని వాక్యంలో నిలబడాలని నన్ను నిన్న నిర్ణయించుకున్నాను. అదేవిధంగా తప్పుడు బోధలు చేసినప్పుడు అది తప్ప కాదని వాక్యం ద్వారా పరిశీలించుకోవాలని నేర్చుకున్నానండి. అలాగే దేవుడి చిత్తం నా పట్ల ఏమైనది వాటిని గ్రహించి దేవుని ఇష్టలుగా నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను సార్. ప్రైజ్లాడు సార్.
ఒకటి, దేవుని చిత్తం దేవుడి ఇష్ట ప్రకారంగా ఉండాలి, తప్పుడు బోధలను పసిగట్టాలి. ముందు ఏదో ఫస్ట్ పాయింట్ ఏదన్నా
సార్? శ్రమలు వచ్చినప్పుడు భయపడే వరకు కాకుండా దేవుని వాక్యం బట్టి.
ఓకే ఓకే, బాగుంది, చాలా బాగుంది. శ్రమలు వచ్చినప్పుడు నిలబడడానికి పునాది, క్రీస్తు మీద పునాది వేసుకోవాలన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది కూడా బాగుంది. సన్నీ జోసెఫ్.
సార్ నేను నాకు ఇచ్చిన పోర్షన్లో నుంచి 17-18 నుంచి మంచి ఫలాలు ఫలించాలని అనుకుంటున్నాను సార్. దాంతోపాటు సిస్టర్ చెప్పినట్టు ఈ శ్రమ లాంటివి గాలి విసిరి కొట్టినప్పుడు తుఫాన్లు వచ్చేటప్పుడు చెదరకుండా బండ మీద ఇల్లు కట్టుకునే వాళ్ళుగా నేను ఉండాలని అనుకుంటున్నాను సార్. వందనాలు సార్.
బాగుంది, మంచి ఫలాలు ఫలించాలి, బండ మీద జీవితాన్ని కట్టుకోవాలి. తర్వాత బ్యూలా బర్న్ భాస్కర్.
నా ప్రైజ్ లాడన్నా, నేను కూడా ఇక్కడ నేర్చుకున్నది 13-29 వరకు.
మన మార్గం గుండా వెళ్ళినప్పుడు వెడల్పు మార్గం ఇరుగు మార్గంలో ఏ మార్గం గుండా వెళ్తున్నానని చక్కగా పరీక్షించుకోవడానికి, అలాగే అబద్ధ సాక్షులు వచ్చినప్పుడు మన జీవితాన్ని ఎలాగ వాళ్ళకి అంకితం కాకుండా మనం ఎలాగ వెళ్ళాలి అన్నది నేర్చుకున్నాను. అలాగే ఫలాలు బట్టి చూసుకుంటే చక్కని ఫలాలు ఫలించేవాళ్ళు.
ఏం నేర్చుకున్నారు కాదు పాయింట్, ఏమి అన్వయించుకున్నారు, చాలా విషయాలు నేర్చుకున్నాం కానీ ఏమి మార్చుకోవాలనుకుంటున్నారు, ఏమి మీ జీవితానికి అన్వయించుకోవాలనుకుంటున్నారు, అప్లికేషన్ పార్ట్ ఇది.
అదే బుద్ధివంతులు అంటే బుద్ధిహీనులుగా కాకుండా బుద్ధివంతులుగా ఉండాలని అనుదించుకుంటున్నా. అలాగే శ్రమలు వచ్చినప్పుడు, మరి వాన వరదలు వచ్చినప్పుడు అనే శ్రమలనే జీవితం కూడా వెళ్ళినప్పుడు నేను ఎలా ఉండాలో నేర్చుకోగలిగాను ఇక్కడ అంశాలను బట్టి. మరి అలాగే ఆ బండ పైన క్రీస్తుని బండ పైన అనుదినం ఆ బండని అంటే దేవుడ క్రీస్తుని బండని అనుసరించి నడుచుకోవడం నేను నేర్చుకున్నానని మరి అర్థం చేసుకున్నాను. ప్రైజ్ లో
అర్థం చేసుకున్నాను, నేర్చుకున్నాను. అవి మళ్ళా మీరు ఏమి నేర్చుకున్నారు కాదు, ఇందులోంచి ఏం తీసుకుంటున్నారు, ఆ టేక్ హోమ్ పాయింట్ ఏంటి, నాలో ఏమంటాము చదివిన విషయాల్లో విశాల మార్గాన్ని ఇష్టపడుతున్నాను, ఇప్పుడు ఇరుకు మార్గాన్ని ఇష్టపడతాను నేను ఇందులో అట్లా ఏమైనా నేను ఎలా ఉన్నాను, ఈ ప్యాసేజ్ చదివిన తర్వాత నా తప్పు ఇలాగ అనిపించింది, నేను దాన్ని వదిలేయాలనుకుంటున్నాను, నేను దాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను అని చెక్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటా. అప్లికేషన్ అంటే చదివిన వాక్యాన్ని ఏదో ఒక లోపం దగ్గర కనెక్ట్ అవుతుంది, ఇది నన్ను గుచ్చుకుంది, ఇది నన్ను హెచ్చరించింది, ఇది నన్ను ఆలోచింపు చేసింది, ఇక్కడ నేను వీక్ గా ఉన్నాను అని మనం అప్లై చేసుకోవడం కోసం మాట్లాడతాను ఇక్కడ. ఇక్కడ చాట్ బాక్స్ లో మిగతా వాళ్ళంతా అట్లా చూస్తున్నారు, మీకేమి ఇవి అప్లై కావా, మీరు అప్లై చేసుకోరా, మీకేం అప్లికేషన్స్ వద్దా, అవి కూడా చూడండి. తర్వాత రవి
సార్, ప్రైజ్ లాడ్ సార్. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు నాకు ఇచ్చిన పోర్షన్లో సార్ నాకు ఎగ్జాక్ట్లీ దేవుడు కరెక్ట్ సంబంధించింది ఇచ్చాడని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను ఒక అపోహలో ఉండేవాను సార్. ఇక్కడ ఫస్ట్ 21 చూస్తే ప్రభువా ప్రభువా అనే వారు పరలోక రాజ్యం వెళ్ళరు కానీ పరలోకం నా చిత్త ప్రకారం చేయండి, అంటే నేను దేవుని చిత్తాన్ని చేయడానికి నేను ఇప్పటి నుంచి తీర్మానం తీసుకున్నాను సార్. ఎగ్జాక్ట్లీ అంటే కొన్ని సందర్భాల్లో పర్ఫెక్ట్ గా నేను దేవుని చిత్తాన్ని ఎదగనే సందర్భాలు ఉన్నాయి సార్. లేదు ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని చేస్తే మాత్రం పరలోక రాజ్యం వెళ్తామని ఒక భయం కలిగింది సార్. 2022 ఒక చిన్న అపోహ ఉండేది సార్ నాకు. నా లైఫ్ లో 2 ప్రవచనాలకు సంబంధించింది సెటిల్ అయినాయి సార్. ఈ ప్రవచించే వాళ్ళు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటారు అనుకునేవాడు సార్. ఈ దయ్యాలు అలకొడుతున్న వాళ్ళు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటారు అనుకునేవాడిని. కానీ ఇక్కడ నేను చూసినట్లయితే సార్ నాకు చాలా ఇదయింది. వాళ్ళు ఉండరు కానీ దేవుడు చెప్పినట్లుగా చేస్తే మాత్రమే దేవుని రాజ్యంలో మనం ఉంటాము అనేది నాకు అర్థమయ్యి, దేవుని చెప్పింది మాత్రమే నేను చేయాలి, వీటి మీద ఎప్పుడు కూడా బేస్ అవ్వకూడదు అని నేను తెలుసుకున్నాను సార్. అలాగే క్రీస్తు బండ మీద నా పునాది కట్టుకోవాలని తీర్మానం తీసుకున్నాను సార్. ప్రైజ్ లెస్ సార్.
బాగున్నాయి. చాలా సార్లు 21-22 మన అపోహ పడతాం, ఎక్కువగా మాటలకి పరిమితం అవుతాం, చేతలు ఉండవు, చేతలు చేయాలి. ఎక్కువగా మిగతా వాళ్ళు ఏదైనా అద్భుతాలు ప్రవచనాలు చెప్పగానే చాలా గొప్పలు అని అనుకుంటాం, అక్కడ మోసపోతాం అని కూడా అర్థం చేసుకోవాలి. బాగున్నాయి, అప్లికేషన్స్ బాగున్నాయి. తర్వాత వేదవతి అప్లికేషన్ మాట్లాడతావా? వేదవతి చివరిగా కాదు, రాజేంద్ర అప్లికేషన్ ఏమన్నా మాట్లాడతావా?
ప్రజలాడు సార్. ఈ లోపల మంచి చెడు రెండో ఉన్నాయి సార్. వాక్యం ద్వారా నా జీవితాన్ని ముందు కొనసాగిస్తాను సార్. అదే సార్, బండ మీద కట్టబడిన పునాది ఇవ్వాలే ఉండాలని నా జీవితాన్ని ముందు కొనసాగిస్తాను ఉన్నాను సార్. ప్రజలాడు సార్.
లోపంలో మంచి చెడు ఉన్నాయి, ఇంతకీ మంచి తీసుకుంటా చెడు తీసుకుంటా?
సార్ మంచి తీసుకుంటా సార్.
అదే మంచి, మంచి అంటే చాలా మంచిది. అందులో ఇక్కడ ఉన్న మంచి ఏంటి, ఈ ప్యాసేజ్ లో ఉన్న మంచి ఏంటి, నీకు మంచి అనిపించింది ఏంటి?
సార్ 21 చూస్తున్నాను సార్. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోక ముందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించింది సార్. ఈ వచనం తీసుకున్నాను సార్, నా మాటల ద్వారా కాకపోయినా సార్ నా ప్రవర్తన ద్వారా తీసుకున్నాను సార్ అని అనుకుంటున్నాను సార్.
మాటలు కాదు చేతల్లో నేను ప్రయారిటీ ఇస్తానని అంటాం. బాగుంది.
అవును సార్.
వందనాలు. అబద్ధ ప్రవర్తన విషయమే జాగ్రత్త పడు అన్న ప్రభు మాటనే నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే చాలా సార్లు ఈ విషయంలో నేను మోసపోయాను కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అన్నది నేను నేర్చుకున్నాను. అలానే ఉండాలని అనుకుంటున్నాను. అలానే ఏదైతే నేను ఇప్పటి వరకు ధ్యానించాను ఈ కొండ మీద ప్రసంగంలో దాన్ని అనుసరించి నా లైఫ్ అంతా జీవించాలని తీర్మానం తీసుకున్నానండి. థ్యాంక్ యూ.
నీకు ఆ గాలివాన తుఫాను ఆ శ్రమలు అవి తీసుకుంటే చాలా బాగుంటది నీ పరిస్థితిని బట్టి. రైట్, బాగుంది. అందరు చక్కగా ఆలోచించగలిగారు, వాక్యాన్ని అప్లై చేసుకోగలిగారు, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అయితే వేలే పార్టిసిపెంట్స్ ఏమి కూడా అప్లికేషన్స్ ఏమి తీసుకోకుండా చోద్యం చూడడానికి వచ్చారన్నమాట. మాట్లాడితే చెప్పలు కొట్టడం, బాగా మాట్లాడితే మార్కు లేడు, బాగా మాట్లాడకపోతే అభ్యయనం ఏం చెప్పలేకపోతున్నాం అనుకోవడానికి వచ్చారు తప్ప అన్వయించుకోవడానికి మేము రాలేదు అన్నట్టుగా ఉన్నారు. దయచేసి మీరు అప్లికేషన్స్ రాసుకుంటేనే మీకు మేలు, అప్లికేషన్ రాసుకోకపోతే మేలు కాదు. ఉదయ్ ప్రకాశం మెడికల్, క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకోవాలి, బండ ఆయనే బండగా పునాదిగా ఉండాలి. బాగుంది. రాజా రమేష్ అంటాడు, నేను ఇరుకు ద్వారాన ప్రవేశించాలని ఆశిస్తున్నాను, ప్రస్తుతానికి నాశనానికి ద్వారం వద్దున్నాను. చాలా బాగుంది. విశాల మార్గంలో ఉన్నాను, ఇరుకు మార్గంలో ఉంటాను అన్నమాట. చాలా బాగుంది. వెంకట కృష్ణ, మన జీవితంలో క్రీస్తు లేకపోతే మనం జీవించడం వ్యర్థం. అది ఎందుకు తీసుకున్నారు? ఓకే. అనురాధ, నేను దేవుని చిత్తాన్ని మాత్రమే చేస్తాను. బాగుంది. శాస్త్రుల వలె కాక క్రీస్తు వలె జీవించాలి అనుకుంటున్నాను. సందీప్, శాస్త్రులు ఎక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడ వచ్చింది అబద్ధ ప్రవక్తలు కదా. ప్రదీప్ వరంగల్, అపోస్తుల బోధ మీద కట్టబడడానికి తీర్మానం చేసుకుంటున్నాను. బాగుంది. హాము టీచర్ గారు, ఐఆమ్ నోయింగ్ గాడ్స్ విల్ అండ్ ఫాలోయింగ్ ఆల్వేస్, దేవుని చిత్తం చేస్తాను. చంద్రకళ, నేను ఇరుకు ద్వారం గుండా ప్రవేశిస్తూ క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలనుకుంటున్నాను. బాగుంది. స్వరూప ఒడియా, ఇరుకు మార్గంలో నే ప్రయాణం చేయాలని, అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నాను. బాగుంది. శాస్త్రుల వలె కాక అధికారం గల వారి వలె బోధించాడు. ఏమంటావు? శాస్త్రుల వలె కాక క్రీస్తు వలె బోధించాలి, అందిస్తావాలి, జీవించాలి, అందిస్తున్నావు కాబట్టి ఒకటి వచ్చింది. రైట్. తర్వాత శ్రీ గౌరీ, నేను బండ మీద ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. బండ మీద ఇల్లు కట్టుకుని అన్నమాట దగ్గర ఆయన చెప్పిన బోధ ప్రకారంగా జీవించాలి. బాగుంది. ఈ బోధల ప్రకారంగా జీవిస్తాను అన్న మీ అభిప్రాయాలు, మీ కమిట్మెంట్స్, మీ అప్లికేషన్స్ అన్ని బాగున్నాయి. మనం ముగించుకుందాం. స్టడీ టీంలో నుంచి ఎవరైనా ఒకరు సమయం తీసుకొని ఈ ప్యాసేజ్ అంతట్లోనూ ప్రభు మనకి తీసుకొచ్చిన విషయాన్ని బట్టి స్తుతిద్దాం. వచ్చిన వారందరిలో ఈ విషయాలు ఫలించాలి, అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు ఈ విషయాలు ఫలించాలని కూడా మనం ప్రార్థన చేద్దాం. ఒకరు సమయం తీసుకోండి. నిన్న ఎవరు చేశారో వాళ్ళు కాకుండా ఇంకొకరు చేస్తే బాగుంటుంది. నేను క్లోజింగ్ ప్రేయర్ కాకుండా ఇంకొకరు చేస్తే బాగుంటుంది.
అందరికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ ఘనమైన నామం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈరోజు నాయన మరి బైబిల్ స్టడీ ద్వారా అనేక విషయాలు నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. నీ నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాం ప్రభా. అనేకమైనటువంటి విషయాల్లో, అనేకమైనటువంటి భ్రమల్లో నుంచి, ప్రతికూలమైనటువంటి అనుభవాల్లో నుంచి మమ్మల్ని మీ క్రమమైనటువంటి మార్గాల గుండా నడిపించడానికి కృప చూపించారు. ప్రాముఖ్యంగా నాయన ఈ యొక్క కొండ మీద ప్రసంగం ద్వారా ఇది మేమందరం కూడా అనుసరించి నడిపించబడాలి. ఇది అనుసరిస్తే మాత్రమే నీ యొక్క రాజ్య వారసులుగా మార్చబడతారని మీరు సెలవిచ్చారు. ఈరోజు నాయన మేము ఇరుకు ద్వారం అనేటువంటి మీ ద్వారం గుండా, ఇరుకు ద్వారం అనేటువంటి మీ గుండా మేము నడిపించబడాలని మిమ్మల్ని మాత్రమే వెంబడించేటువంటి వారుగా ఉండాలని, మీరు మాతో మాట్లాడారు, అబద్ధ ప్రవక్తలను చూసి మీరు జాగ్రత్తగా ఉండడి అని మీరు మమ్మల్ని హెచ్చరించారు. మీకు వారు తోడేళ్ళ వల్లే ఉంటారు, క్రూరమైనటువంటి తోడేళ్ళ వారు ఉంటారు, పై ఒక రూపం లోన ఒక రూపం కలిగి ఉంటారని మీరు మమ్మల్ని ఎంతగానో మాకు అవగాహన కల్పించే విధంగా మాట్లాడారు. అలాగే నాయన వారిని ఏ విధంగా అనుమానాలు పెట్టాలో కూడా వారి ఫలాలు బట్టి మీరు తెలుసుకుంటారు. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుందని నాయన ఒక ఉపమాన రీతిలో కూడా మాకెంతగానో చక్కగా మీరు బోధించారు. మీకేమిచ్చే రుణం తీర్చుకోలేరు నాయన, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. అలాగే నా ప్రభువా అని మీరు పిలిస్తే మీరు నా దగ్గర రారు కానీ నా చిత్త ప్రకారంగా నేను ఏది చెప్తే అది మీరు చేస్తే, మీరు చెప్పినట్టుగా మీరు జీవించి నడిపించబడి నమ్మకంగా మీరు జీవించినట్లయితే నేను నా దగ్గరికి నేను తీసుకుంటాను, నా దగ్గరికి మీరు రాగలరు అని మీరు ఎంతగానో ప్రేమతో నాతో ముచ్చటించినందుకు నేను ఎంతగానో కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే నేను అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు స్వస్థతలు చనిపోయిన వారిని సైతం లేపడం బట్టి మీరు నేను నా రాజ్యవారసులుగా మార్చబడరు కానీ నా ప్రకారంగా నేను చెప్పిన ప్రకారంగా మీరు జీవించినట్లయితే బోధించినట్లయితే నడిపించినట్లయితే నడిపించేటట్లుగా చేసినట్లయితే నా రాజ్యవారసులుగా మార్చబడతారు అని మీరు సెలవిచ్చారు తండ్రి. అద్భుతాలు ఆశ్చర్యాలు బేస్ కాదు కానీ నా మాటలు నా వాక్యము నేను చెప్పినట్లుగా జీవించడమే బేస్ అని మీరు సెలవిచ్చినందుకు ఆ విధంగా మేము నిర్ణయం తీసుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు నా తండ్రి. నాయన మరి ఈ మాటలు చెప్పి ఈ మాట ఈ నా మాటలన్నిటిని బట్టి మీరు విని జీవించినట్లయితే బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి ఒక మంచి బుద్ధిమంతుని పోలి ఉంటారు అని మీరు సెలవిచ్చారు తండ్రి. బుద్ధిమంతుడి వల్లే నేను మేమందరం కూడా జీవించినట్లుగా మా ఎడల కృప చూపించండి. వాన వరద లాంటి భయంకరమైన శోధలు వివక్షలు అవమానాలు నిందలు ఎలాంటివి వచ్చినప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా మేము క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడి ఆయన పునాది అయినటువంటి మీ మీద వేయబడి ఆయన నిబ్బరంగాను నిర్దోషంగాను నిష్కలంకంగాను పటగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా మేము జీవిస్తూ మీరు అక్కడ ఎదుర్కొన్నటువంటి అనుభవం గుండా నన్ను మమ్మల్ని తీసుకెళ్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి మాట మా జీవితంలో ఆశీర్వాదకరంగా మలచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ రోజున ఈ టీంలో పాలిబాక్స్ నావడానికి నాకు ఇచ్చినటువంటి ఎన్నికలైనటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతిస్తూ ప్రతి మాట నా జీవితానికి ఇక్కడ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి వందల మంది జీవితాలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చినందుకు స్తుతిస్తూ గనుడైన యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్.